అలా అంటూ ఆవిడ మందహాసం చేస్తోంది రండి, అంటే సాధించుకొచ్చింది కదా. అందుకు చిన్న మందహాసం చేస్తున్న తల్లిని మళ్లీ బలవంతంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టయన శివాంకే సుస్థిత అనమాట. సస్మితో విభృతైర్ నేత్రై తద్వక్త్రం ప్రభిపన్నివ, ఆవిడ ముఖాన్ని నవ్వుతూ చూస్తున్నట్ట. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే ప్రభిపన్నివ, ప్రభిపన్నివ అంటే తాగేస్తున్నాడా అన్నట్టు చూస్తున్నట్ట ఆవిడ యొక్క ముఖాన్ని. తయా సంభాషణ ఏషః పూర్వభాషితమ బ్రవీత్. అప్పుడు అంటున్నాడు, ఏమిటి నీకు ఇందా కోపం వచ్చింది, తపస్సు కళ్ళే ముందా కోపం తగ్గిందా అన్నట్టు. సా దశాచ వ్యతీత కిం తవ సూర్య సర్వాంగ సుందరి. ఓ సర్వాంగ సుందరి, సంబోధన ఎంత చక్కగా చేశాడు. నువ్వు కోపం తెచ్చుకున్నావే, ఆ కోపం ఇప్పుడు తగ్గిపోయింది కదా. స్వేచ్ఛయా పినకాళీతి నాణ్యవర్ణవతీ, నాకు నువ్వు నల్లగా ఉన్నావునో తెల్లగా ఉన్నావునో నల్లగా లేవునో ఇలాంటివేవి నాకు నీ పట్ల లేనేలేవు కదా సుమా. నీ ఎడల ప్రీతికి నీ వర్ణము గాని నీ ఆకారం గాని కారణం కాదు, నీ ఎడల నా ప్రీతి స్వాభావికం. ఎంత చక్కగా మాట చెప్పాడు, నీ ఎడల నా ప్రీతి స్వాభావికం. శివపార్వతుల మధ్య ప్రణయం ఆరోపితం కాదు, అదేవిధంగా దేనివల్లనో కలిగిన ప్రభావితమూ కాదు, అది అది స్వాభావికం. అది త్వత్ స్వభావాహృతం చిత్తం శుభ్రం చింతావహం మమ. అలాగే నీ స్వభావం చేతనే నా మనస్సు నువ్వు చూడగున్నావు. మర్చిపోయావు ఏంటి మన ఇద్దరు యొక్క విశేషాన్ని అంటున్నాడు. ఇక్కడ శివుడు ఆడిన మాటలు మూడు నాలుగు మాటలు, ఈ మాటల కోసం వాయుదేవుడు ఎత్తాడండి కథ. లేకపోతే ఎక్కడ ఫిలాసఫీ మొదలెట్టాడు, ఫిలాసఫీ నుంచి కథలో ఎందుకు వెళ్ళాడు అంటే, ఫిలాసఫీ చెప్తుంటే మహర్షులకు నిద్ర వచ్చేస్తుందని కథ పెట్టి మొదలెట్టాడా. వాళ్ళకేం నిద్ర రావడానికి వాళ్ళు మామూలు శ్రోతలా అండి వాళ్ళు. ఒక అద్భుతమైన తత్వ ప్రతిపాదనకి కథ ఎత్తాడు ఆయన. ఈ కథలో ఎంత విశేషములున్నాయి, ఒకవేవు అమ్మవారి వైభవం చెప్తున్నాడు, అమ్మవారి కృపను చెప్తున్నాడు, అదే సమయంలో అసలు చెప్పబోతున్న ఒక వేదాంతానికి మూలమైన కొన్ని మాటలు శివుడి నోట్లోంచి వస్తున్నాయి. ఇది ముఖ్యం, ప్రణయంతో శివుడు అంటున్న మాటలు. విస్మృత పరమోభావ కథం, మనిద్దరి పట్ల ఉన్నటువంటి పరమమైన ప్రేమ భావాన్ని నువ్వు మర్చిపోయేవా. అసలు మన ఇద్దరికి రూపాలున్నాయా చెప్పు, నల్ల రూపం తెల్ల రూపం ఏమిటది. స్వేచ్ఛాంగయ స్వేచ్ఛాంగయోగత, మనది స్వేచ్ఛాంగయోగత, స్వేచ్ఛాంగయోగం మనది అంటే అంగము శరీరం ధరించడం స్వాయిచ్ఛ, అంతేగాని కర్మజనితమైనటువంటి దేహం కాదు ఇది, స్వేచ్ఛ అంగయోగత మనిద్దరం కూడా. అందుకు మనిద్దరి మధ్య ఎప్పుడు పడకపోవడము, ఒకరి పట్ల ఒకరికి కోపము అనేటటువంటి చిత్త కాలుష్య హేతువులు ఉండవు. ఎంత చక్కటి మాట చెప్తున్నాడో చూడండి. నా సంభవంతి ఏ తత్రా చిత్త కాలుష్య హేతవ, నీకు నాకు మధ్య చిత్త కాలుష్యం చెందే భావాలు ఏవి ఉండవు. అంటే కోపాలు తాపాలు విసుగులు చిరాకులు ఇవి చిత్త కాలుష్యాన్ని ఇస్తాయి. నీకు నాకు మధ్య చిత్త కాలుష్య హేతువులు పృథక్ జనవదన్యోన్యం విప్రియశాపి కారణం. పృథక్ జనవత్ అంటే ఇతర జనుల వలే, అంటే సామాన్య జనుల వలే ఒకరి పట్ల ఒకరికి విప్రీయం అనేది మన ఇద్దరికీ లేదు సుమా. ఆవయోరపు యజ్జస్తి నాస్త్యేవై తచ్చరాచరం. మనిద్దరి మధ్య ఇలా విప్రీయం ఉన్నట్లయితే ఈ చరాచర జగత్తే ఉండదు అన్నాడు ఇక్కడ. మనిద్దరి మధ్య విప్రియత్వం అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రీతి లేకపోవడాన్ని విప్రియత్వం అంటారు. విప్రియం నీకు నాకు మధ్య లేదు, అసలు నువ్వెవరు నేనెవరు చెప్తున్నాడు ఇక్కడ చూడండి. అహమగ్నిశిరో నివిష్ట త్వం సోమశిరసి స్థిత. ఇక్కడ నుంచి మొదలెడుతున్నాడు వేదాంతం. అగ్ని యొక్క శిరస్సునందున్నవాడిని నేను, అంటే అగ్నికి ప్రధానంగా ఉన్నటువంటి వాడిని నేను. సోమశిరసి స్థిత సోమునియందున్నదాని నువ్వు, కనుక నేను అగ్నిస్వరూపాన్ని నువ్వు సోమస్వరూపానివి. నువ్వు నేను కలిపితే అగ్ని సోమాత్మకం విశ్వం ఆవాభ్యాం సమధిష్ఠితం. అగ్ని సోమాత్మకములైన నీచేత నాచేత ఈ విశ్వమంతా వ్యాపించబడింది మొదలెడుతున్నాడండి. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. అగ్ని నేను, సోమము నువ్వు, మన ఇద్దరి చేత ఈ విశ్వం వ్యాపించబడింది. జగద్ధితాయితరతో స్వేచ్ఛాధృత శరీరయోగం. మనిద్దరం ఈ రూపాలు ధరించడం, పేర్లతో తిరగడం ఇదంతా ఎందుకోసం? జగద్ధితాయ, జగత్తుకి హితం కలిగించడం కోసం. స్వేచ్ఛాధృత శరీరయ, స్వేచ్ఛగా శరీరాలు ధరించి తిరుగుతున్నాం. అవయోర్ విప్రయోగే హిస్యా నిరాలంబనం జగత్. నీకు నాకు వియోగం ఏర్పడితే, అంటే నువ్వు నేను విడిపోతే సర్వ జగత్తుకి ఆధారం తెగిపోతుంది అన్నాడు ఇక్కడ. నిరాలంబనం జగత్, సర్వ జగత్తు నిరాలంబనమైపోతుంది. అంటే నీకు నాకు వియోగం లేదు, మనం నిత్య సంయోగులము అది చెప్పడం. వారిద్దరు నిత్యము కలిసి ఉండేవారు. అవిభాజ్య తత్వం, అవిభాజ్య అంటే విడదీయలేని తత్వం వారు. కనుక నువ్వు నేను విడదీయలేని తత్వము. మన ఇద్దరం విడిపోతే జగత్తుకు ఆలంబనం తెగిపోతుంది. కనుక జగత్తు ఆధారం కలిగి ఉంది అంటే మన ఇద్దరం కలిసి ఉన్నాం అని అర్థం. అస్థి హేత్వంతరం చత్ర శాస్త్రయుక్తి వినిశ్చితం. ఇంకో మాట కూడా చెప్తున్నాను విను, మన ఇద్దరి యొక్క ఐక్యత ఎలాంటిదంటే వాగర్థమయమేవేత జగత్ స్థావర జంగమం. ఈ సమస్తమైన స్థావర జగత్తు కూడా రెండింటితో కూడి ఉంది, వాక్కు అర్థము. గుర్తుపెట్టుకోండి, సమస్తమైన జగత్తు వాక్కుతో అర్థముతో కూడుకున్నది. దీన్నే మనం వాక్ అంటే నామం అనొచ్చు, అర్థమంటే రూపం అనొచ్చు. నామరూపాత్మకం, వాగర్థాత్మకం. కనుక శబ్దము దాని యొక్క అర్థము, ఈ రెండిటితోనే జగత్తంతో ఉంది వాగర్థం. ఇది పెద్ద రహస్యమైన మాట అండి. అగ్నిశోమాత్మకం అనేది వాగర్థతత్వం. ఈ రెండు తెలుసుకోవాల్సినవి. రెండిటి కోసం ప్రత్యేకించిన అధ్యాయాలు ఇక్కడ చెప్పబోతున్నాడు. తర్వాత వెళ్తాం మనం, అంటే ఆవలింతలకి నిద్రకి అవకాశం ఇచ్చే అధ్యాయాల్లోకి వెళ్ళబోతున్నాం. కథ పూర్తవుతోంది కానీ అవే తెలుసుకోవాల్సింది. ఇంత మర్మముంది వాగర్థములకి. అందుకన్నాడు కాళిదాస మహాకవి, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరౌ. కాళిదాసు ఒట్టి పాయెట్ కాడు, గుర్తుపెట్టుకోండి. కాళిదాసు కేవలం కవి కాడు, మహా ఉపాసకుడు, యోగి. ఈ రెండు కూడా. ఆయన కాశ్మీరి శైవ సిద్ధాంతాన్ని కాచి వడబోసిన వాడు. ఆయన కాశ్మీరి శైవ సిద్ధాంతం, వైదికమైన శైవములు చాలా, శైవతత్వములు చాలా ఉన్నాయి అందులో. అదొక అద్భుతమైన శైవాగమం. కాశ్మీర దేశంలో శైవ సిద్ధాంతం ప్రాచీన కాలం నుంచి ప్రబలి ఉండేది. మనకేం తెలుసండి, మనకసలు మన సంస్కృతి గురించి తెలియదు. మన సంస్కృతి భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎంత పచ్చగా వర్ధిల్లిందో తెలియదు. అందుకే ఆ ప్రాంతములు నశించిపోతున్నా, ఆ జ్ఞానములు నశించిపోతున్నా, ఏమి పట్టించుకోకుండా చిన్నినా పట్టుకు శ్రీరామ రక్షాన్ని తిరుగుతున్నాం. కాశ్మీరు ఇప్పుడు ఏమైందో తెలుసా? అసలు కాశ్మీరు అటు నుంచి మళ్లీ పాకిస్తాన్, ఈ ప్రాంతాల్లో విస్తరిల్లినటువంటి సంస్కృత వాంగ్మయము, సంస్కృతి చాలా అద్భుతమైనది. ఇది మీరు తెలుసుకోవాల్సింది. పాకిస్తాన్లో సుమారు 130 పైన సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉండేవి ఒకప్పుడు. అనేక మంది మహాపండితులు ఉన్నారు. అవన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు ధ్వంసమయ్యాయి. అది మంది కాదనే భావం మనకు వచ్చింది. ఆఖరి కాశ్మీరం మనదవునో కాదని మనకే డౌట్ పుట్టే దౌర్భాగ్యం వచ్చింది. మన పాలకులు కూడా నీచమైన ప్రవర్తనలు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే విశ్వనాథుడికి చెప్తే వింటాడేమో అని ఆశ. ఒక్కసారి విజృంభించి నా దేశాన్ని కాపాడవయ్యా అని ప్రార్థించుకుందాం మనందరం కూడా. దేశం మొత్తానికి కాశ్మీరం ఎలాగో, కాశీక్షేత్రానికి ఓంకార క్షేత్రం అలాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ కాశ్మీరంకి ఎలాగ తలనొప్పి తయారైందో, ఇక్కడ ఓంకారానికి కూడా ఒక తలనొప్పి తయారైంది. అన్యమతస్థులందరూ ఆక్రమించుకోవడం ఒకటి, అయినప్పటికీ మనమంటూ మూడు మిగిలే అకార ఉకార మకార లింగములు, వాటిని తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ క్వాచిత్కంగా అంటే కొద్దిమందిగా ఉన్నారు హిందువులు పూజ చేసేవాళ్ళు. వాళ్లకు మనం బలమివ్వాలి. బలమివ్వాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో విశ్వనాథ దర్శనం చేసాం, లేదా ఆటో వేసుకుని ఇంకేవో తిరిగేవని కాకుండా వెళ్ళండి ఓంకారానికి. శివుడి శిరస్సు, కాశీకి శిరస్సు ఓంకారం. ఒక్కసారి వెళ్ళి అకార ఉకార మకారాత్మ లింగాన్ని చూసి అక్కడ అభిషేకం చేయండి. మీ చేత్తో దీపాలు వెలిగించండి. అక్కడ దాన్ని నమ్ముకున్నటువంటి అర్చకులకు ఇవ్వాల్సింది ఇవ్వండి. ఇలా 10 మంది తరచూ వెళుతూ వెళుతూ ఉంటే క్రమంగా మనం వెళ్లడం మొదలెట్టే కాదు అభివృద్ధి చెంద కూరుకుంటుందా? పైగా పరమేశ్వరికి గుడి అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. మన కోసం గుడి కాని దేవుడి కోసం గుడి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మన కోసం గుడి, మన కోసం గుడి అన్నప్పుడు మనం ఆయన కోసం అని తప్పించపోతే ఆయన మన కోసం గుడి ఏర్పాటు చేస్తాడు, చక్కగా చేస్తాడని ప్రార్థించుకుందాం. సమయం వచ్చిందని సందర్భం వెతికి మరీ నేను చెప్పాను విషయం. మొత్తానికి కాశ్మీర్ శైవ సిద్ధాంతం చాలా విశేషమైనది ఉంది. అందులో వైదికమైనటువంటి ఆగమ రహస్యములు విశేషములతోనే అది ఉంది. అయితే అది శుద్ధ అద్వైతానికి సరిపోకపోయినప్పటికీ కూడా శివాద్వైతం అనేటువంటి సిద్ధాంతాన్ని అది ప్రతిపాదించింది. ఎందరో మహానుభావులు, వసుగుప్తుడు, క్షేమరాజు ఇలాంటి వాళ్ళు ఎందరో అక్కడ ఉద్భవించారు. శివసూత్రములని చాలా విశేషములున్నాయి. చిత్రం ఏంటంటే శివమహాపురాణంలో వ్యాసదేవుడు ఆ విషయములు కూడా క్రోడీకరించారు ఇక్కడ శైవ సిద్ధాంతాన్ని. ఈ శైవ సిద్ధాంతంలో ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం ఉంది. దానిలో ఆరితేరిపోయిన వాడు కాళిదాసు మహాకవి. ఆ రహస్యములు తెలిసిన వాడు గనకనే వాగర్థావివ సంపృక్తో అనగలిగాడు. అది కేవలం ఒట్టి శ్లోకం కాదు. మనం లోకంలో ఎలా అర్థం తీస్తామంటే వాగర్థములంటే మాటకి అర్థాన్ని విడదీయలేం, అలాగే శివుణ్ణి పార్వతిని విడదీయలేని లౌకిక అర్థం తీస్తాం. కానీ దానిలో ఇంకా ఒక యోగపరమైన అర్థం ఉన్నది, సాధనాపరమైన అర్థం ఉన్నది, తత్వపరమైన అర్థం ఉన్నది. అవి చెప్పబోతున్నాడు తర్వాత శివుడు. ఇంత శివపురాణంలో చెప్పబడ్డ అధ్యాయాల్లో వివరించబడ్డ ఈ తత్వం అంతా కాళిదాస మహాకవి ఆపోసర పట్టాడు. గనకనే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చాడు. ఈ వాగర్థముల యొక్క విస్తారమే శ్రీచక్రంలో ఉంది. అదొక పెద్ద రహస్యం. వాగర్థములు విస్తరించినటువంటి తత్వం అంతా శ్రీచక్రంలో ఉంది. శబ్దములకు మూలమైనటువంటి అక్షరములు మొత్తంగా కలుపుకుంటే మౌళికాక్షరములు 43 మౌళికాక్షరాలు. ఈ 43 అక్షరాలు 43 త్రికోణాల్లో ఉన్నాయి. అర్ధరూపంగా విస్తరించినటువంటివి వృత్త చక్రాల్లో, బిందు చక్రాల్లో ఉన్నాయి. కలిపితే శ్రీచక్రం. వాగర్ధముల యొక్క స్వరూపమే శ్రీచక్రం. వాగర్ధములు శ్రీచక్రం అంటే శివపార్వతుల ఏకస్వరూపం. కేవలం పార్వతీ కాదు, కేవలం శివుడు కాదు, ఇద్దరిని విడదీస్తే జగత్తుకు ఆలంబనం లేదు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇంత రహస్యం వాగర్థావివ సంపృక్తం అనేది ఒక ఫార్ములా, అదొక సూత్రం అండి. విశ్వ నిర్మాణ సూత్రం. విశ్వనిర్మాణానికి రెండు ఫార్ములాలు చెప్పాడు ఇక్కడ శివుడు. రెండు ఫార్ములాస్, తత్వ జిజ్ఞాస కలవాళ్లు, శ్రద్ధాళువులైన వాళ్ళు ఈ ఫార్ములాల్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవచ్చు. రెండు ఫార్ములాలు ఏమిటి? అగ్ని సోమాత్మక, అగ్ని సోమాత్మకం జగత్ ఒక ఫార్ములా, రెండవ ఫార్ములా భాగర్థావివ సంపృక్తం. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు శివుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ రెండు ఫార్ములాలతో మనం ఈ జగమంతా నిండిపోయి ఉన్నాం. ఇంత రహస్యం కాళిదాసు తెలుసు. అభిజ్ఞాన సాకృతులను పేరు పెట్టడానికి వెనకాల కూడా ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం యొక్క స్పృహ లేకపోలేదు అని కొందరు తత్వవేత్తలు వ్యాఖ్యానించారు. అది ప్రస్తుతానికి అప్రస్తుతంగానే వదిలేస్తున్నాను. ఇంతవరకు తెలుసుకోండి, మొత్తానికి కాళిదాసు సామాన్యుడు కాడు అన్న విషయం ఒకటి తెలుసుకున్నా చాలు. తొమ్ హి వాగమృతం సాక్షాత్ అహం అర్థామృతం పరం. నువ్వు వాగమృతానివి, నేను అర్థామృతాన్ని. ఇద్దరు అమృత స్వరూపులం. ద్వయమప్యమృతం కస్మాత్ వియుక్తం ఉపపద్యతే. నువ్వు నేను కూడా అమృతులము. నువ్వు వాగమృతం, నేను అర్థామృతం. అందుకే వాగ్రూప పార్వతీ దేవి అర్థరూపో మహేశ్వర, ఇది శాస్త్రం. కనుక మనిద్దరిదా స్వరూపము. పైగా నువ్వెవరివి? విద్యా ప్రత్యాయికా త్వమ్మి వేద్యోహం ప్రత్యయాత్తవా. చాలా చక్కటి మాట ప్రత్యాయిక, చక్కటి మాట వేశాడు. ప్రత్యయము ప్రత్యాయిక, బుద్ధి దాని గురించి తెలుసుకోవడం అనే దానికి ప్రత్యయం అనే శబ్దం వాడతారు. ప్రత్యాయిక, నువ్వు నన్ను తెలియజేసే విద్యవు. ఇది గొప్ప మాట. నువ్వెవరివి? నన్ను తెలియజేసే విద్యవు. నేనెవరిని? నీ ద్వారా తెలియబడే వేద్యుడను. నువ్వు విద్యవు, నేను వేద్యుడను. వేద్యము అంటే తెలియబడేది, విద్య అంటే తెలియజేసేది. చాలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నువ్వు విద్యవు, నేను వేద్యుడను. ఈ మాటనే పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి అని శాస్త్రం చెప్తుంది. బ్రహ్మము గురించి తెలియజేసే విద్య పేరు బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య పార్వతీదేవి. బ్రహ్మ విద్య ద్వారా తెలియబడే బ్రహ్మము శివుట. కనుక నువ్వు విద్యవు, నేను వేద్యము. కనుక శివుడు తెలియాలంటే ముందు ఎవరు తెలియాలి? అమ్మ తెలియాలి. అందుకే శివ జ్ఞాన ప్రదాయిని అని చదివారా లేదా లలితాశాస్త్రం? అది అనమాట విశేషం. అందుకు ఇక్కడ విద్యా ప్రత్యాయికాత్మ్మి వేద్యోహం ప్రత్యయాత్తవ. విద్యా వేద్యాత్మనోరేవం ఏవ విశ్లేష కథమావయోహం. కానీ విద్యా వేద్యం ఇద్దరికి విడదీయడం అనేది లేదు అన్నాడు ఇక్కడ. ఎలాగో చూడండి, ఇక్కడ విద్య అంటే తెలియజేసేది, వేద్యం అంటే తెలియబడేది. ఉదాహరణకి ఒక దీపం వెలుగుతుంది. అక్కడ దీపం వెలుగుతోందని ఎవరు తెలియజేశారు మీకు? దీపం నుండి వచ్చిన కాంతే అక్కడ దీపం ఉందని తెలియజేశారు. దీపం నుండి వచ్చిన కాంతి వల్లనే ఓహో దీపం ఉందని నువ్వు తెలుసుకున్నావు, అవునా లేదా? ఈ కాంతి దీపానికి వేరుగా ఉందా చెప్పండి? కాంతి దీపానికి వేరుగా లేదు. ఈ కాంతి ద్వారానే దీపం తెలియబడింది. తెలియబడ్డాక దీపం కాంతి వేరైపోయాయా? దీపం తెలియబడ్డాక వేరు కాలేదు. కనుక దీపం తెలియజేసినటువంటి కాంతికి దీపానికి ఎలాంటి అవిభాజ్యతత్వం ఉందో విద్యవైన నీకు వేద్యుడైన నాకు అలాంటి అవిభాజ్యతత్వం ఉంది. ఎంత చక్కటి మాట చెప్పాడో చూడండి ఇక్కడ. కనుక ఇప్పుడు మూడు సూత్రములు వచ్చే మనకి ఏమిటి? అగ్ని సోమాత్మకం, వాగర్థములు, విద్యా వేద్యం. ఇది శివపార్వతుల యొక్క తత్వం. న కర్మణా సృజామీదం జగత్ ప్రతిసృజామి చ సర్వస్య ఆజ్ఞైక లభ్యత్వాత్ ఆజ్ఞాత్వం హి గిరయ్యసి. ఈ ప్రపంచమంతా నేను కర్మతో చేస్తున్నాను అనుకున్నావా అన్నాడు ఇక్కడ చూడండి. కర్మతో నేను చేయట్లేదు. నా కర్మణా సృజామీద, ఎందుకంటే పరమాత్మ కర్మయే లేదు, నేను కర్మతో చేయట్లేదు. మరి దేనితో చేస్తున్నానంటే నా ఈశ్వరత్వంతో చేస్తున్నాను. సర్వశాసకత్వం, ఈశ్వరత్వానికి వస్తువు యొక్క సహాయము, వస్తువుని ఏదో చేయడము ఈయన కర్మ అక్కర్లేదు ఈశ్వరుడికి. మరి దేనితో చేస్తున్నాను నేను అంటే కర్మాపేక్ష లేని ఆజ్ఞ అనబడే శక్తితో చేస్తున్నాను. ఈ ఆజ్ఞ అనేది ఏమిటి? నా ఈశ్వరత్వం యొక్క సారం అన్నాడు చూడండి. ప్రతి మాట నా ఈశ్వరత్వం యొక్క సారం ఆజ్ఞ. ఈ సర్వస్య ఆజ్ఞైక లభ్యత్వాత్ ఆజ్ఞ అనబడే దాంతో చేస్తున్నాను కదా, నా ఈశ్వరత్వం యొక్క సారమైన ఆజ్ఞాశక్తితో నేను చేస్తున్నాను. ఆ ఆజ్ఞాశక్తివి నువ్వు, అది చెప్పాడు ఇక్కడ. కనుక నువ్వు ఆజ్ఞాశక్తివి, నేను ఈశ్వరుణ్ణి. కనుక ఈశ్వరుని యొక్క ఆజ్ఞాశక్తి ఈశ్వరుని యొక్క సారం. కనుక నా సారాన్ని నువ్వు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. ఆజ్ఞైక సారమైశ్వర్యం యస్మాత్ స్వాతంత్ర లక్షణం. ఈశ్వరత్వం యొక్క సారభూతమైనటువంటి తత్వము ఆజ్ఞ. ఈ ఆజ్ఞ స్వాతంత్ర లక్షణం కలిగినది. అందుకే ఈశ్వరుడు స్వతంత్రుడయ్యాడు. ఒక ఆజ్ఞ వేశాడు అంటే ఈశ్వరుడు ఆజ్ఞతోనే జగత్తంతా నడుస్తుంది. ఇది మరో ఫార్ములా అండి. శివశక్తుడి తత్వం తెలుసుకోవడానికి ఒక్కొక్కటి రాసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఏం చెప్పాడు? ఈయన ఈశ్వరుడు, ఆవిడ ఆజ్ఞాశక్తి. ఆజ్ఞాశక్తి అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అని చెప్తాడు స్వామి. ఆజ్ఞాశక్తి లేకపోతే జగత్తు నడవదు. ఈశ్వరుడు ఆజ్ఞ ఉన్నది, ఆజ్ఞతోనే జగత్తు నడుస్తుంది. ఈ ఆజ్ఞ బట్టి నువ్వు ఈశ్వరుని తెలుసుకోవచ్చు. ఈశ్వర ఆజ్ఞాశక్తి బట్టి, ఆజ్ఞాశక్తి ఎవడిదో అతన్ని నువ్వు తెలుసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా బోధించేట. అది చెప్పగానే అమ్మవారికి నవ్వొచ్చింది రండి, ప్రేమపూర్వకంగా నవ్వేట. ఆవిడ ఎలా ఉందంటే శృంగార భావసారాణం జన్మభూమి రకృత్రిమ. చక్కటి గౌరీ ఆవిడ. గౌరీ అంటే తేట అయిన తల్లి, ఇది కూడా తెలుసుకోండి. వేదముల్లో గౌరీ అనే మాట బ్రహ్మ విద్యాస్వరూపుడు అని అర్థంలో వాడాలి. శుద్ధ విద్యాస్వరూపుణి ఆవిడ. తేటధనం, తేటధనం అంటే క్లారిటీ. విద్య ఎప్పుడు స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటేనే తెలుస్తుంది. ఆ స్వచ్ఛమైన స్పష్టమైన బ్రహ్మ విద్యాస్వరూపుణ్ణి గౌరీ అన్నారు. కాంతి స్వరూపుణి, కాంతి అంటేనే జ్ఞానం, గౌరీ అంటే కాంతి స్వరూపుణి అన్నాం. కనుక జ్ఞానము విద్య యొక్క స్వరూపమే గౌరీ. కనుక గౌరీ శంకరులు అంటే బ్రహ్మ విద్య బ్రహ్మము అని అర్థమండి. ఇంత రహస్యం ఉంది ఆ పేర్లలోనే. అందుకు ఈ తల్లి ఇప్పుడు ఎలా ఉన్నది, శృంగార భావ సారాణం జన్మభూమి, సమస్తమైన సౌందర్యమయ భావాలకి ఆవిడ ఆధారంగా ఉంది. అంత అందగత్తే, త్రిపుర సుందరి కదండి. అలాంటి ఆ తల్లి అకృత్రిమా అంటే ఏ కపటము మాలిన్యము లేనటువంటి తల్లి. స్వభర్త లలితం తథ్యముక్తం మత్వా స్మితోత్తరం, తన భర్త మాట్లాడినవి. ఆ మాటల్లో రెండు లక్షణాలు ఉన్నాయట, లలిత తథ్యం, రెండు లక్షణాలు ఉన్నాయి. ఆయన మాటల్లో లాలిత్యం ఉంది, తథ్యం ఉంది. తథ్యం అంటే సత్యం. ఆయన ఆడిన మాటల్లో మొట్టమొదటిది ఏమిటి, లాలిత్యం. మృదువుగా చెప్పాడు, మెత్తగా చెప్పాడు. లలితం అంటే లావణ్యం అని కూడా అర్థం. మెత్తగా ఉంది, అందంగా ఉంది ఆయన మాట, దానితో పాటు సత్యంగా ఉంది. కొన్ని మాటలు అందంగా ఉంటాయి కానీ సత్యంగా ఉండవు, కొన్ని సత్యంగా ఉంటాయి కానీ అందంగా ఉండవు. కానీ ఈయన ఆడిన మాటలు అందము సత్యము రెండు ఉన్నాయి. సచ్చిదానందం అనేది సరిపోయింది, ఇంకా బాగుంది. కనుక సచ్చిదానందమయమైనటువంటి వాక్కులు ఆడాడు. ఇన్ని మాట్లాడే సిగ్గొచ్చింది ఆవిడికి. లజ్జయా నకమి ప్యూచే, ఆయన ప్రేమతో చెప్పిన మాటలకి ఆవిడ సిగ్గు వచ్చి ఏమి మాట్లాడకుండా ఊరుకుని కౌశిక్ కథ అంతా చెప్పింది నేను అక్కడ. కౌశిక ఏ విధంగా వచ్చింది, ఆ చేసిన పని ఏమిటి, కిం దేవన్ నసా దృష్ట యా సృష్ట కౌశికమయ్య, ఏం చూడలేదా నేను తయారు చేసిన కౌశికుని మీరు, తాదృశీ కన్యకా లోకే నభూతాన భవిష్యతి, నేను సృష్టించిన కన్యక లాంటి కన్యక మరొకరు లేరు సుమా అని జరిగిన కథనంతటి చెప్పి ఇంకా వివరంగా చెప్పాలంటే బ్రహ్మగారు చెప్తారన్నది. తన గురించి తను ఎక్కువ పొగుడుకోతుంది, బ్రహ్మగారు చెప్తారులే అని చెప్తూ అన్నట్టు నేను మర్చిపోయాను అన్నది. ఈ లోపల చెలికెత్తే ఆ బయట అంతఃపురంలోకి వచ్చినప్పటికల్లా ఆగిపోయిందండి ఆ పులి. ఆ పులిని పట్టుకొచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ మనం మర్చిపోయాం కానీ పులిని అమ్మవారు మర్చిపోలేదు. అంతఃపురంలోకి వచ్చినప్పుడు పులితో వస్తే బాగుండదు, ముందు మాట్లాడిన తర్వాత చేద్దాం అనుకుంది ఆవిడ. ఇప్పుడు పులిని పట్టుకొచ్చిందిట. ఇది సంభాషమాణాయా దేవ్యా ఏ వాజ్ఞయా తదా వ్యాఘ్రసక్షా సమానీయా పురోవస్థాపిత స్తదా. సఖ్య అంటే చెలికత్తి చేత ఆ వ్యాఘ్రము తేబడింది అక్కడికి. తెచ్చి అమ్మా ఇదిగో మీతో పాటు వచ్చిన పులి అన్నది అన్నట్టు అని అప్పుడు ఆవిడ చెప్పడం మొదలెట్టింది. తమ ప్రేక్షాహ పునర్దేవి దేవానీత ముపాయనం, నేను మీకోసం తెచ్చిన కానుక అన్నది. చూడండి, మీకోసం తెచ్చిన ఆనీతం ఉపాయనం, మీకోసం తెచ్చినటువంటి కానుకండి ఇదని. చూసారా, అమ్మవారిని గట్టిగా పట్టుకుంటే దుష్ప్రవృత్తులు పోవడమే కాదు, ఆవిడ తీసుకొచ్చి శివుడి దగ్గర పెడుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ఆంతర్యం. అక్కడ తెచ్చిపెట్టింది శివుడి దగ్గర, మీకోసం తెచ్చిపెట్టా. వ్యాఘ్రం పశ్య నచానైన సదుసో మధుపాసక, ఈ పుల్ని చూడండి, ఇలాంటి ఉపాసకుడు మరొకడు లేడు అన్నది. ఎంత క్వాలిఫికేషన్ అండి, ఏమి సర్టిఫికేట్ ఇచ్చింది, ఇంత ఉపాసకుడు మరొకడు లేడు నాకు. నన్ను క్రూర జంతువులు బాధించకుండా రక్షించింది దీన్ని, ఎంత లీల. అనేన దుష్ట సంఘేభ్యో రక్షితం మత్ తపోవనం, నా తపోవనాన్ని నన్ను దుష్ట సంఘాల నుంచి రక్షించింది. అతీవము భక్తశ్చ విశ్రబ్ధశ్చ స్వరక్షణాత్, ఈ నన్ను రక్షించిన ఈ పులి నమ్మదగినది అంటే విశ్వసించదగినటువంటిది. పైగా చూడు అన్ని వదిలి నాతో వచ్చేసింది. స్వదేశంచ పరిత్యజ్య ప్రసాదార్థం సమాగత, అన్ని తన దేశాన్ని తన వారిని అన్నిటి విడిచిపెట్టి నాతో వచ్చింది. అన్ని విడిచిపెట్టి అమ్మను పట్టుకుంటే వారిని అమ్మ విడిచిపెట్టదు, అది ఇందులో. యది ప్రీతిరభూన్మత్త పరాం ప్రీతి కరోషివై, నిజంగా నాపై నీకు ప్రీతి ఉంటే దీని పట్ల కూడా ప్రీతి చూపించు అన్నది. ఎంత పెట్టిందండి, నాపై ప్రీతి ఉంటే దీని పట్ల ప్రీతి చూపించు అన్నది అమ్మ. అలాగ అయ్యేవారి నుంచి ప్రీతిని భక్తుడికి అందివ్వగలదండి అంత గట్టిగా. అందుకే అలా ప్రీతి చూపించు. పైగా నేనేమనుకుంటున్నానంటే, నా అంతఃపురానికి ఎప్పుడు ఈవిడ కాపలాదారుగా ఉండాలి, అంత దగ్గరతనం ఇస్తున్నాను. నిత్యం అంతఃపురద్వారి నియోగాత్ నియోగించాలి. అయితే ఎవరిని ఎక్కడ పెట్టాలన్నా ఆ మొత్తం అథారిటీస్ ఎవరో నాకు తెలుసు. ఎవరివి, నందిన స్వయం, నందీశ్వరుడు ఆయన చూసుకోవాలి ఏ గణాన్ని ఎక్కడ పెట్టాలని. ఆ నందితో మీరే చెప్పండి కాస్త, చెప్పి సరైనటువంటి గణస్థానం ఈమెకి ఇవ్వాలి అని చెప్పమని శివుడితో చెప్పింది. మధురం ప్రణయోదర్కం శ్రుత్వా దేవ్య శుభం వచః, దేవి పలికిన శుభమైనటువంటి మధురమైనటువంటి ఈ వాక్కులు విని ప్రీతోస్మిత్యాహం, నీ భక్తుల పట్ల నాకు ఎప్పుడు ప్రీతి ఉంటుంది. చూడండి ఇక్కడ శివభక్తుల పట్ల అమ్మకి, అమ్మ భక్తుల పట్ల అయ్యకి ప్రీతి సహజం. అందుకే చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః అని చదువుకుంటున్నాం మనం. ప్రీతోస్మిత్యాహతం దేవ సచ అదృశ్యత తక్షణ, నేను ప్రీతి చెందేను అనగానే ఈ పులి మాయమైపోయింది అండి. అక్కడ మాయమైపోయి ఆ ప్రాంతంలో మరొక రూపం వచ్చింది. అంటే ఆ పులి రూపం మారిపోయింది, వేరే రూపం వచ్చిందిట. ఆ రూపం చూడండి ఎంత చక్కగా తయారైందో. బిభ్రద్వేత్రలతాం హైమీం రత్నచిత్రంచ కంచుకం చురికా మురగ ప్రక్షాం గణేశో రక్షవేష ధృత్. ఒక గణములకు నాయకురాలిగా తయారైంది ఆవిడ. ఆ రూపం ఎలా ఉందంటే వేత్రలతాం చేతిలో ఒక బెత్తం పట్టుకున్నది, ఇంకో చేతిలో చురిక పట్టుకున్నది. చురిక అంటే ఒక చిన్న బాకు, పిడిబాకు. ఎలా ఉందంటే ఉరగ ప్రక్షాం సర్పము వలె ఉన్నటువంటి చురికను పట్టుకున్నది, పైగా బంగారు బెత్తం పట్టుకుంది, రత్నములు తాపిన కంచుకం అంగీ అంటారు అంటే పైన చొక్కా లాంటి వస్త్రం, ఇవన్నీ వేసుకుని తయారైపోయింది. అప్పుడు చెప్పాడు పులి రూపము ఈ రూపము రెండుంటే ఏమికన్నాడు. ఎందుకంటే నందీశ్వరుడికి రెండు రూపాలు అనే కదా, వృషభ రూపం ఒకటి, పాలకులుగా ఉండేటటువంటి రూపం ఒకటి, రెండు రూపాలు అని చెప్పి నీకు ఎలాగూ ప్రీతి కలిగించింది, నాకు ప్రీతి కలిగించింది, నందీశ్వరుడు అంగీకరించాడు కనుక నందికి ప్రీతి కలిగించింది, కనుక ఉమతో కూడిన నాకు నందికి ప్రీతి కలిగించింది కనుక దీనికి పేరు పెడుతున్నాను సోమనంది అని పేరు పెడుతున్నాను అన్నాడు. ఇక్కడ సోమనంది అని పేరు పెట్టాట. యస్మాత్ సోమో మహాదేవో నందీ చానేన నందిత సోమనందీతి విఖ్యాత తస్మాదే సమాక్షయ. అంతేకాదు అమ్మవారు శివుని అనుమతి తీసుకుని చక్కని అలంకారాలు తీసుకెళ్లి ఈ సోమనందుకు వేసింది అండి అమ్మవారు స్వయంగా. భూషయామాసతం దివ్యై భూషణై రత్నభూషితై తతస్త గౌరీం గిరిశో గిరీంద్రజాం సగౌరవం సర్వమనోహరాం హర పర్యంక మారోప్య వరాంగ భూషణే విభూషయామాస శశాంక భూషణ. ఎంత వైరాగ్యవంతుడైనా స్వామికి శృంగార రసం బాగా తెలుసు. అందుకే అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాను అమ్మవారికి అలంకారాలు వేసేట్టు. ఇక్కడ ఈ విధంగా శివుని చేత అలంకరింపబడి స్వామి ఒళ్ళో ఉన్నటువంటి అమ్మ, ఒళ్ళో ఉంచుకున్న అయ్యా మనల్ని కాపాడుగాక అని ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ఎప్పుడైతే ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి, వాయుదేవుడు మహర్షులకి చెప్తున్నాడు. అందుకు ఆ మహర్షులు అన్నట్ట, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి గాని నా మాకు ఇప్పుడు మరో కొత్త డౌట్ పట్టుకుంది. డౌట్ కంటే అది విస్తారంగా వినాలనుంది. ఏమిటవి అంటే శివుడు అమ్మవారితో చెప్పిన మాటలు చూసారా. జిజ్ఞాసువులకి ఇలాంటి మాటల మీదే దృష్టి ఉంటుందండి, సామాన్యులకి కథల మీద దృష్టి ఉంటుంది, రెండింటికి అది తేడా. అందుకు అది ఇది కలిపి చెప్పాడు ఋషి. కానీ వీళ్ళు జిజ్ఞాసువులు, పైగా తపస్సుల చేత యజ్ఞముల చేత పండినటువంటి చిత్తవృత్తి కలవారు గనక వారి దృష్టి ఎక్కడ పడిందో చూడండి. దేవీం సమాధానేన దేవేనేదం కిమీరితం. అమ్మవారితో సమాధానం చెప్తూ, సమాధానం అంటే ఆమె మనస్సు ప్రసన్నమయ్యేలాగా మాట్లాడుతూ, దేవదేవుడైన పరమేశ్వరుడు ఆడిన మాటలు మాకు మూడు వినిపించాయి. అగ్నిశోమాత్మకం విశ్వం, విశ్వమంతా అగ్నిశోమాత్మకం ఒకటి, వాగర్థాత్మకమిత్యపి వాగర్థాత్మకమని ఒకటి, మూడవది ఆజ్ఞైక సారమైశ్వర్యం ఆజ్ఞాత్వమితి చోదితం. ఈశ్వరత్వం యొక్క సారము ఆజ్ఞ అని, ఆ ఆజ్ఞ అమ్మవారని అన్నాడు. తదిదం శ్రోతుమిచ్చామో యథావదను పూర్వక, దానిని అదే వరుసలో, యథావత్ అనుపూర్వక, అనుపూర్వకం అంటే అదే వరుసలో, అంటే ముందు మాకు అగ్నిశోమాత్మకం అని చెప్పండి, దాని తర్వాత ఏం చెప్పాలి వాగర్థాత్మకం, దాని తర్వాత ఆజ్ఞ అంటే ఏమిటి, ఈ మూడు గురించి మాకు వివరంగా చెప్పాలి అని అడిగారండి ఋషులు. అప్పుడు వివరిస్తున్నాడు వాయుదేవుడు. అగ్నిరుచ్యతే రౌద్రీ ఘోరాయ తేజసి తనుహు సోమశాక్తో అమృతమయ శక్తే శాంతికరీ తనుహు. అగ్ని రుద్ర తనువు, రౌద్రి అంటే రుద్ర, రుద్ర సంబంధమైనది రౌద్రి, రుద్రుని యొక్క తనువు తీవ్రమైన తైజసి తనువు, తైజసి రుద్రుడి యొక్క తత్వము తీవ్ర తేజస్సు, ఇది గుర్తుపెట్టుకోండి. రుద్రుడు తీవ్ర తేజస్వరూపుడు, ఆ తీవ్ర తేజస్వరూపుడు రుద్రుడు, అందుకే అది ఘోర, తీవ్రమైన తేజస్సు కనుక ఘోర. ఘోర అంటే ఇక్కడ దుస్సహ్యము, అంటే భరించడానికి వీల్లేనంత మహా తేజస్సు ఆయన. అందుకు ఆయన తైజసి తనువు, తేజోవంతమైనటువంటి రూపము గలవాడు ఆయన, ఇది అగ్ని అని చెప్పబడుతున్నది. ఇక సోమ, సోమము అని ఏదైతే, సోమం అంటే రసము, ఇది గుర్తుపెట్టుకోండి. అగ్నిస్వరూపుడు శివుడు, రసస్వరూపుడు అమ్మవారు, ఒకటి పొడి ఒకటి తడి అంతే. ఈ రెండు చాలా ముఖ్యం. ఇది మీరు పరిశీలిస్తే విశ్వ నిర్మాణానికి రెండు మౌలిక పదార్థాలని మన వైదిక సంస్కృతి ఏనాడో ఎంత అద్భుతంగా చెప్పిందో మీరు ఆలోచించవచ్చు. దీన్ని మనం ఆధారం చేసుకుంటే విశ్వం యొక్క ఫార్ములా దీనిలో కనిపిస్తుంది. కనుకనే మన పురాణాలు కేవలం అర్థవాదాలతో కూడిన కథలు కావు, అది విజ్ఞాన శాస్త్రాలు, తత్వ శాస్త్రాలు, విశ్వ రహస్య విజ్ఞానాలు. అందుకు ఆ భావంతో పరిశీలించండి. ఇక్కడ సోమశాక్తో అమృతమయ శక్తే శాంతికరీ తనువు, సోమం అనేది శక్తి యొక్క శాంతికరమైన అమృతమయమైనటువంటి రూపము కనుక సోమం ఏమైంది, శాంతకరమైన అమృతమయమైన రూపమైంది. రుద్రం ఏమైంది, తీవ్రమైన తేజోమయమైనటువంటి రూపమైంది. ఈ రెండూ కూడా కలిస్తేనే ఈ జగత్తంతా ఉన్నది. సుమా అమృతం యత్ ప్రతిష్టా సా తేజో విద్యా కళా స్వయం భూత సూక్ష్మేషు సర్వేషు తయేవ రస తేజసి. కనుక ఈ అమృతము ఈ తేజస్సు ఈ రెండూ కలిసి సృష్టిలో కళలు ప్రధానంగా రెండు, ప్రతిష్టాకళ విద్యాకళ అంటూ, ప్రతిష్టాకళ అమృతము, విద్యాకళ తేజస్సు, ఈ రెండిటితో కూడి ఈ సర్వ జగత్తు కూడా వ్యాపించబడి ఉన్నది. ఇప్పుడు మన జగత్తులో పరిశీలిద్దాం ఎలా కనబడతాయో ఈ రెండు చూడండి. సృష్టికి ప్రధానమైన వాడు ఎవరు? మనం చూస్తున్న మేరకు, మనం చూస్తున్న మేరకు భువనం, ఈ భూమి ఏర్పడింది. భూమి యందు మనం ఉనికి కలిగి ఉన్నామంటే ఎవరి వల్ల చెప్పచ్చు మీరు? ద్విధ తేజసో వృత్తి. తేజస్సు వృత్తి రెండు విధములుగా ఉంటుంది. అంటే అగ్ని యొక్క పనులు రెండు విధాలుగా కనిపిస్తాయి మనకి. ఆ రెండు విధాలు మన అందరికి అనుభవం. ఆ రెండింటి వల్లే మనం ఉన్నాం. రెండు తేజస్సు అనబడే అగ్నితత్వం రెండు విధాలుగా ఉంది. ఒకటి సూర్యాత్మ, ఇంకొకటి అనలాత్మిక. సృష్టిలో ఈ రెండు పొందుతున్నామా లేదా? మనం సూర్యుడిని పొందుతున్నాం, అగ్నిని పొందుతున్నాం. కనుక సూర్య రూపంలో అగ్ని రూపంలో ఉన్నది రుద్రుని యొక్క అగ్నిమయమైన శరీరము. అంటే ఈ రెండు మనకి ప్రత్యక్షంగా కనబడుతున్న అంశములు. ఈ రెండు తేజోమూర్తులు రెండు, సూర్యుడు అగ్ని. ఈ రెండింటి ద్వారా మనం ఎన్ని పొందుతున్నాం? ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీరు, మీకు తెలియంది కాదు. సూర్యుడి నుంచి మనం ప్రాణశక్తిని పొందుతున్నాం, కారణం అందులో నుండి తేజస్సు. కనుక అగ్ని సూర్యుని యందు, ఇంకోటి అగ్ని యందు, ఈ రెండు రూపములుగా పృథ్వీకి లభ్యమవుతున్నాడు. అలాగే తథైవ రసవృత్తిశ్చ. ఇక రసవృత్తి, రసస్వరూపుని సోమం ఉన్నాం కదా, ఇది ఎలా కనబడుతుంది అంటే సోమాత్మాత జలాత్మిక. ఆ రసస్వరూపుని రెండు రూపాలతో కనబడుతుంది, సోమాత్మ జలాత్మిక. సోమాత్మ అంటే చంద్రస్వరూపం, జలాత్మిక నీటి స్వరూపం. తేజస్సు సూర్యుడిగా అగ్నిగాను, రసము చంద్రునిగా జలముగాను మనకు కనిపిస్తోంది. చూసారా ప్రత్యక్ష స్వరూపులు అవునా కదా? ఈ రెండిటి యొక్క కాంబినేషన్ తోనే విశ్వమంతా ఉంది అని చెప్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. మనకి ఆయుర్వేద శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే అగ్నిశోమాత్మకం ఔషధులు అన్నారు. ఇక్కడ ఔషధులు కూడా అగ్నిశోమాత్మకులేంట. ఎందుకంటే కొన్నిటి మనం ఎండగట్టాలి, కొన్నిటి తడి చేయాలి. కొన్ని ఔషధుల్లో స్వాభావికంగా ఆర్ద్ర లక్షణం ఉంటుంది, కొన్ని ఔషధుల్లో అగ్ని లక్షణం ఉంటుంది. ఆ రెండింటిని మనం ఆయా రోగ శాంతి కోసం దేన్ని ఎంత కలపాలి, అగ్నితత్వం ఎంత కలపాలి, రసత్వం ఎంత కలపాలి అని తయారు చేస్తాం. అందుకే విశ్వంలో ఉన్న సర్వ ఔషధులు అగ్నిశోమాత్మకులు. తడి పొడి తీసుకోండి మీరు. తడి అనేది సోమలక్షణం, పొడి అనేది అగ్ని లక్షణం. సృష్టిలో ఈ రెండు తప్ప మరేమైనా ఉన్నాయి చెప్పండి? అగ్నిశోముల యొక్క కాంబినేషన్ తోనే పదార్థ నిర్మాణం జరుగుతుంది. సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము అగ్నిశోములతో ఉందిట. ఇది పెద్ద విశేషం. ఎందుకంటే అగ్నిశోముల యొక్క కాంబినేషన్ లో అగ్నితత్వం ఎక్కువైనట్లయితే సోమతత్వం ఆవిరి రూపంలో వాయు రూపంలో కనిపిస్తుంది. సోమతత్వం ఎక్కువైనప్పుడు ద్రవ రూపాల్లో కనబడుతూ ఉంటుంది. ఈ రెండింటి సమానతత్వం అయినప్పుడు ఘన పదార్థములుగా కనబడుతుంది. ఘన ద్రవ వాయు అని మూడు రూపములుగా మనం చేసినప్పుడు చూడండి, సృష్టిలో మూడు పదార్థములు, ఈ మూడు పదార్థములు అగ్నిశోమాత్మములు కావా? ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ విజ్ఞానం అంతా కలిపితే వైదిక యజ్ఞ విజ్ఞానంలో కనిపిస్తుంది వాడు. కనుక వైదిక యజ్ఞం అంటే ఏమిటో కాదు, అగ్నిశోమాత్మకమైన పార్వతీ పరమేశ్వర తత్వమే. తథైవ రసవృత్తిష్ట సోమాత్మాచ జలాత్మిక విద్యుదాదిమయం తేజో మధురాదిమయో రస. అంతేకాదు తేజస్సు యొక్క తత్వము, తేజస్సు అంటే అగ్ని అయిన రుద్రుడని తెలుసుకోండి. ఈ అగ్ని అయినటువంటి రుద్రుని యొక్క తత్వము విద్యుత్తు మొదలైన వాటి ద్వారా కూడా దొరుకుతుందన్నాడు. విద్యుత్తు అంటే బెరపులు మొదలైనవి, విద్యుత్ శక్తి మొదలైనవి కూడా అపారమైన తేజశక్తి యొక్క విశేషములే. కనుక విద్యుదాదులు తేజము యొక్క విశేషములైతే మధురాదులు రసము యొక్క విశేషం అన్నాడు. మధురాదులు అంటే తీపి చేదు ఇత్యాది రుచులున్నాయే, ఈ తీపితనం ఈ రుచి అనేది రస లక్షణం. అంతే కదండి, రసం దేని లక్షణం? సోమ లక్షణం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అని గీతలో స్వామి చెప్పాడు. జలమునందు రసలక్షణం ఉన్నది, సూర్యచంద్రుల్లో కాంతి లక్షణం ఉన్నది. ఈ కాంతి లక్షణం అయ్యవారిది, జల లక్షణం అమ్మవారిది. ఈ రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావన చేశాడు. తేజోరస విభేదేస్తూ ధృతమేత చరాచరం. కనుక చరాచర జగత్తంతా కూడా తేజోరసముల చేత ధరించబడి ఉన్నది. కనుక విశ్వమంతా ఎలా కనబడుతుంది? అగ్నిశోమాత్మకంగా కనబడుతుంది. అగ్నే అమృత నిష్పత్తి అమృతేరాగ్ని రేధతే. అంతేకాదు అగ్ని వల్ల అమృతము కలుగుతుంది అన్నాడు ఇక్కడ. అగ్ని వల్ల అమృతం కలుగుతుంది, అమృతం వల్ల అగ్ని వృద్ధి చెందుతుంది. ఉదాహరణకి యజ్ఞం చేస్తున్నప్పుడు నెయ్యి వేస్తాం మనం, నెయ్యి వేస్తే జ్వాల పెరుగుతుంది. కనుక జ్వాల అంటే అగ్ని పెరగడానికి ఏది పనికొచ్చింది? నెయ్యి పనికొచ్చింది, ఆజ్యం రసం. కానీ అది తయారవడానికి ఏది పనికొచ్చింది? ఆజ్యం తయారవడానికి ఏది పనికొచ్చింది? అగ్ని పనికొచ్చింది. కనుక అమృత ఉత్పత్తికి అగ్ని హేతువు, అగ్ని వృద్ధికి అమృతము హేతువు. అగ్నే అమృత నిష్పత్తి అమృతేన అగ్ని రేధతే. అంటే రెండిటికి సమప్రాధాన్యాన్ని చెప్తున్నాడు. ఏది ఎక్కువ ఏది తక్కువ నువ్వు చెప్పలేవు. అతయేహి విక్రాంతం అగ్నిశోమం జగద్ధితం. కనుక జగద్ధితం కోసమై అగ్నిశోమాత్మకంగా నువ్వు నేను వ్యాపించామని చెప్పింది ఇది. వాళ్ళిద్దరూ ఆ చక్కటి కాంబినేషన్తో విశ్వంలో వ్యాపించకపోతే విశ్వానికి ఆలంబనం లేదంటే అర్థమైంది కదా. ఇది విషయం. హవిషే సస్య సంపత్తి వృష్టి సస్యాభివృద్ధి వృష్టిరేవ హవిస్ తస్మాద్ అగ్నిశోమ ధృతం జగత్. హవిస్సు తయారు చేస్తాం. దేని ద్వారా? అగ్ని ద్వారా హవిస్సును తయారు చేస్తాం. ఈ హవిస్సును అగ్నిలో వేస్తాం. ఆ అగ్ని ద్వారా ఆ ఆహుతులు సూర్యమండలం నుంచి దేవతలకు చేరతాయి. చూడండి ఎంత చక్కటి విషయం చెప్తున్నాడు. హవిస్సు సోమతత్వం, దేంట్లో వేశావు? అగ్ని ఎందు వేశావు. ఆ ఆహుతులు ఎక్కడికి చేరిపడుతున్నాయి? అగ్నౌ ప్రాప్తాహుతి సమ్యక్ ఆదిత్యము ప్రతిష్టతే ఆదిత్యా జాయితే వృష్టి వృష్టేరన్న తదా ప్రజా అని మనుస్మృతిలో చెప్పబడుతున్నటువంటి మాట. యజ్ఞం ప్రాసెస్ చెప్తున్నాడండి ఇక్కడ. అగ్నిహోత్రంలో వేసిన ఆహుతులు ఆదిత్యుని చేరతాయి. ఆదిత్యుడు అంటే సర్వదేవతాత్మకుడు. అక్కడి నుంచి వృష్టి కలుగుతుంది. వృష్టి వల్ల అన్నం కలుగుతుంది. అన్నం వల్ల జీవుడు కలుగుతాడు. కనుక జీవోత్పత్తికి కారణమైన అన్నం ఎలా కలుగుతుంది? వృష్టి వల్ల. వృష్టి ఎలా కలుగుతుంది? అగ్ని హోమం వల్ల, యజ్ఞం వల్ల. యజ్ఞం ఎలా కలుగుతుంది? అవిర్ధానం వల్ల. కనుక హవిస్ అనే సోమము, అగ్నిహోత్రము, దాని నుంచి ఇది మీరు ఈ ప్రాసెస్ తయారు